ఓం శాంతి. 29th October 2025 వెన్స్డే. బాబ్దాదా సాకార మధుర మహావాక్యాలు. ఈరోజు ముల్లి యొక్క సారాంశం, మధురమైన పిల్లలు, మీరు ఒక్కొక్కరినే స్వర్గ వారసులుగా తయారు చేయాలి. మీరు అందరి కళ్యాణమును చేయువారు. పేదవారిని షావుకారులుగా చేయడమే మీ కర్తవ్యము. ప్రశ్న: బాబా, ఏ నామము సాధారణముగా ఉన్నా కర్తవ్యము చాలా ఉన్నతమైనది? బాబా, ఏ నామము సాధారణముగా ఉన్నా కర్తవ్యము చాలా ఉన్నతమైనది? జవాబు: బాబాను నావికుడు అని అంటారు. ఈ నామము చాలా సాధారణమైనది. కానీ మునిగిపోయేవారిని తీరాన్ని చేర్చడము ఎంతో మహాకర్తవ్యము. ఏ విధముగా ఈదే ఈతగాడు ఒకరిద్దరికి చేయినందించి తీరానికి చేరుస్తాడో, అలాగే బాబా చెయ్యి దొరకడము ద్వారా మీరంతా స్వర్గ వారసులుగా అయిపోతారు. ఇప్పుడు మీరు కూడా మాస్టర్ నావికులు. మీరు ప్రతి ఒక్కరి నావను తీరాన్ని చేర్చేందుకు దారిని చూపిస్తారు. అచ్చా, ధారణ కొరకు ముఖ్యసారము. ఫస్ట్ పాయింట్: నరుణ్ నుండి నారాయణునిగా ఎందుకు రోజు సత్యమైన తండ్రి ద్వారా జ్ఞానాన్ని వినాలి, సత్సంగం చెయ్యాలి, ఎప్పుడు మనసా వాచా కర్మన ఎవరికి దుఃఖమునివ్వకూడదు. రెండవది: విజయమాలలోని మనుల్గా ఎందుకు లేక పాస్ విత్ ఆనర్ గా ఎందుకు స్మృతి తీవ్రతను పెంచాలి, మాస్టర్ పతిత పావనులుగాయి అందరినీ పావనముగా చేసే సేవను చెయ్యాలి. వర్ధానము: పరమాత్మ స్మృతి అనే ఒడిలో ఇమిడిపోయే సంగమయుగ శ్రేష్ట భాగ్యవాన్ ఆత్మ భవ. సంగమయుగము సత్యయుగంలోని స్వర్గము కంటే శ్రేష్టమైనది. ఎందుకంటే బ్రాహ్మణుల ప్రపంచంలో అప్రాప్తమైన వస్తువే లేదు అన్నది ఇప్పటి గాయనము. ఒక తండ్రి లభించినట్లయితే అన్నీ దొరికినట్లు. ఇప్పుడు పిల్లలైన మీరు ఒక్కోసారి అతీంద్రియ సుఖపు ఊయలలో ఊగుతారు, ఒక్కోసారి సంతోషపు ఊయలలో, ఒక్కోసారి శాంతి, ఒక్కోసారి జ్ఞానము, ఒక్కోసారి ఆనందపు, మరియు ఒక్కోసారి పరమాత్మ ఒడి అనే ఊయలలో ఊగుతారు. పరమాత్మ ఒడి స్మృతి యొక్క లవలీన స్థితి. ఈ ఒడి క్షణంలో అనేక జన్మల దుఃఖము బాధలను మరిపింపజేస్తుంది. కావున ఈ శ్రేష్ఠ సంస్కారమును సదా స్మృతిలో ఉంచుకొని భాగ్యవంతమైన ఆత్మలుగా అవ్వండి. స్లోగన్: బాబా మిమ్మల్ని గానం చెయ్యాలి మరియు మీరు బాబాను గానం చెయ్యాలి, అటువంటి సుపుత్రులుగా అవ్వండి. हम रूहानी बच्चों की, रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. शुक्रिया बाबा, शुक्रिया आपका, पदमा पदम्बा शुक्रिया. అవ్యక్త సూచనలు: స్వయం కొరకు మరియు సర్వుల కొరకు మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి. 29th పాయింట్: ముందుగా స్వయంపై యోగ ప్రయోగం చేసి చూడండి. నెలకొకసారి లేక 15 రోజులకొకసారి ఏదో ఒక విశేష గుణము లేక ఏదో ఒక విశేష శక్తిని స్వయం కొరకు ప్రయోగించి చూడండి. ఎందుకంటే సంఘటనలో లేక సంబంధ సంపర్కములో పరీక్షలైతే వస్తూనే ఉంటాయి కనుక ముందుగా మీపై ప్రయోగించి చెక్ చేసుకోండి. ఏదైనా పరీక్ష వస్తే ఏ గుణము లేక ఏ శక్తిని ప్రయోగించినందువలన ఎంత సమయంలో సఫలత లభించింది, ఎప్పుడైతే స్వయము విషయంలో సఫలురుగా అవుతారో అప్పుడు ఇతరుల కొరకు కూడా ప్రయోగించే ఉల్లాస ఉత్సాహాలు స్వతహాగానే పెరుగుతూ ఉంటాయి. అచ్చా, ఓం శాంతి.
ఓం శాంతి. ఇంకా లీనాబెన్ జగదీష్ అన్నయ్య గురించి చెప్తున్నారు. వాయిదా పాటించే మరియు సమయాన్ని గౌరవించే వ్యక్తి. ఆ రోజుల్లో అకౌంట్స్ విభాగంలో మేము నలుగురి సోదరిమణులం కలిసి పనిచేస్తుండేవాళ్ళం. ఆ రోజు వారిలో ఒక సిస్టర్ యొక్క బర్త్డే ఉండినది. సో మేము అనుకున్నాము ఈరోజు ఈ చిన్న పుట్టినరోజును ఒక పార్టీ పెట్టి కేక్ కట్ చేద్దామని. కానీ ఈ విషయం గురించి ఎవరికి చెప్పాలో చర్చ జరిగింది. చివరికి మేము డిసైడ్ అయ్యాము ముందుగా దాదీలకు మరియు సీనియర్ బ్రదర్స్కి నుండి అనుమతి తీసుకుందామని. అందుకే ఫస్ట్ మేము బాయి సాహెబ్ వద్దకి వచ్చాము సమాచారాన్ని ఇవ్వడానికి. ఆయన ఈ కార్యక్రమం గురించి విన్నప్పుడు చాలా సంతోషించారు. మరియు మేమైతే కార్యక్రమం యొక్క టైంని ఫిక్స్ చేయలేదు. ఇంకా అన్నయ్యకి చెప్పాము బాయి సాబ్ ఈరోజు ఫలానా సిస్టర్ యొక్క పుట్టినరోజు ఉంది మీరు కూడా రండి అని. అన్నయ్య అడిగారు ఏ టైంకి ఎప్పుడు రావాలి అని. మేము చెప్పాము సాయంత్రం 6:30కి. ఆయన సమాధానం ఇచ్చారు ఇంకా సరే నేను వస్తాను అని. ఆ తర్వాత మేమంతా ఆఫీస్ యొక్క అలంకరణ యొక్క పనిలో నిమగ్నమయ్యాము. సాయంత్రం 7:30కి అన్నీ సిద్ధమయ్యాయి. మేము చూసాము బైసబ్ ఇంకా రాలేదు. 8:45 అయింది అయినా కూడా ఇంకా రాలేదు. మేము చుట్టుపక్కల చూసాము. అప్పుడు టేబుల్ మీద ఒక స్లిప్ కనిపించింది. అందులో ఇలా వ్రాసి ఉంది నేను 6:30కి వచ్చాను కానీ కార్యక్రమం ప్రారంభం కావడానికి ఇంకా సమయం ఉంది సో నేను ఇప్పుడు వెళ్తున్నాను. జన్మదినానికి చాలా చాలా శుభాకాంక్షలు అని ఒక పేపర్లో వ్రాసి ఉంది. అలా అన్నయ్య నిజంగా 6:30కే వచ్చారు. ఇది అన్నయ్య యొక్క సమయ పాలన క్రమశిక్షణ పట్ల ఉన్న గౌరవాన్ని మనకి తెలియజేస్తుంది. ఎంత బిజీగా ఉన్నా మాట ఇచ్చిన సమయానికి హాజరయ్యే వ్యక్తి అన్నయ్య. అన్నయ్య వచ్చారు కానీ మేము ఏర్పాట్లలో అంతా అందరం కూడా బిజీగా ఉన్నాము కాబట్టి అన్నయ్య వచ్చినట్టు కూడా మాకు తెలియలేదు. తర్వాత మాకు తెలిసిన తర్వాత చాలా సిగ్గు అనిపించింది. ఇంకా అన్నయ్య వచ్చారు కానీ మేము వారికి స్వాగతం చెప్పలేకపోయాము. అన్నయ్య భోజనం సమయంలో ఎవరితో మాట్లాడరని మౌనంగా ఉండి భోజనం చేస్తారని మాకు తెలుసు కాబట్టి మేము అనుకున్నాం అన్నయ్యతో మాట్లాడడానికి సరైన సమయం రేపు అని. ఇంకా మరుసటి రోజు భోజనం చేస్తున్నప్పుడు మేము వెళ్ళి ఆయనకి క్షమాపణ చెప్పాము. అన్నయ్య చూసి చిరునవ్వు చెందించారు కానీ ఏమీ మాట్లాడలేరు. తర్వాత మేమందరం సోదరిమణులు కలిసి అన్నయ్య గదికి వెళ్ళాము. ఆ సమయంలో అన్నయ్య తన జీవితంలోని అనుభవాలను పంచుకున్నారు. సమయాన్ని ఎలా పాటించాలి, కష్టాలను ఎదుర్కొన్నా కూడా ఎలా శాంతంగా ఉండాలి అని మాకు చెప్పారు. అన్నయ్య ఎల్లప్పుడూ సమయ పాలనపై దృష్టి పెట్టేవారు. వయసు ఎక్కువ అయినప్పటికీ అతను మనందరినీ ఒక గొప్ప ఆత్మగా చూశారు. ఇంకా అన్నయ్య దాదాజీలాగా పిల్లలకి కథలు చెప్పేవారంటే లౌకికలో తాతయ్య అంటాం కదా మనం, అలా తాతయ్యలు వృద్ధులు కథలు చెప్తారు కదా అలా కథలు చెప్పేవారు. ఒకసారి జ్ఞాన్ సరోవర్లో సాంస్కృతిక కార్యక్రమం జరుగుతోంది. మధువన్లోని అందరు బ్రదర్స్ సిస్టర్స్ అక్కడికి వెళ్ళడానికి త్వరగా భోజనం చేసి బయలుదేరుతున్నారు. సో మేము కూడా భోజనం చేసి హాల్ బయటకి వచ్చాము. ఆవరణలో చూశాము ఇంకా అన్నయ్య జగదీష్ భాయ్ అక్కడ కూర్చున్నారు. నేను అడిగాను లీనాబేన్ అడిగారు బాయ్ సాబ్ మీరు జ్ఞాన్ సరోవర్కి వెళ్ళారా. అన్నయ్య అన్నారు అందరు వెళ్తున్నారు కాబట్టి నేను ఇక్కడే ఇంట్లోనే ఉంటాను. మేము అడిగాము మరి మేము కూడా మీతో పాటు కూర్చోవచ్చా. అన్నయ్య నవ్వుతూ అన్నారు హా కూర్చోండి అని. అన్నయ్య ఒక కుర్చీ తెప్పించుకున్నారు. దాన్ని తన ముందు ఉంచి దానిపై అంటే ఆ చైర్ పైన రెండు కాళ్ళను పెట్టుకొని కూర్చున్నారు. ఆ తర్వాత మా అందరికీ కథ చెప్పడం ప్రారంభించారు. ఒక గురువు గారు ఉన్నారు, అతనికి ఇద్దరు శిష్యులు ఉన్నారు. ఇద్దరు శిష్యులు గురువు గారికి ఒక్కో కాలుకి బాధ్యత వహించేవారు. సో రాముడు కుడి కాలుకి మసాజ్ చేయాలి, ధావన్ ఎడమ కాలుని మసాజ్ చేయాలి. అలా రాముడు కుడి కాలు, ధామ ఎడమ కాలుకి మసాజ్ చేయాలి. ఇద్దరు తమ తమ సేవలని శ్రద్ధగా చేస్తూ ఉండేవారు. ఒకరోజు గురువుగారు ఏదో ఆలోచనలో మునిగిపోయారు. ఇద్దరు శిష్యులు కూడా తమ పనిని కొనసాగిస్తూ ఉండగా గురువుగారు అకస్మాత్తుగా తన కుడికాలుని లేపి ఎడమకాలుపై పెట్టారు. కుడికాలు నెత్తి ఇంక ఎడమకాలుపై పెట్టారు. దాంతో అన్నయ్య చెప్పారు ధామన్ వెంటనే కుడికాలుపై బలంగా నొక్కాడు. అయ్యో రామ, నీ కాలు నా మీద పడుతుంది, జాగ్రత్తగా ఉండు అని అన్నారు ధామ. రాముడు వెంటనే తన కాలును ఎత్తి సరిచేశాడు. గురువుగారు తాను తన ఆలోచనలో మునిగిపోయి చాలా ఆనందంగా ఉన్నారు. 3 నిమిషాల తర్వాత గురువుగారు మళ్ళీ తన కుడికాలునెత్తి ఎడమకాలుపై పెట్టారు. ఆ సమయంలో దామ రామవైపు చూపించి కన్నుతో అంటే సైగ చేశారు. ఇది ఇలా ఇంకా అక్కడ గడబడ అవుతుంది. అప్పుడు దామ మళ్ళీ అసహనంగా అయ్యారు. రామ, నీ కాలు నా కాలుపై ఎందుకు వస్తుంది అని, ఇది చాలా గందరగోళంగా ఉంది అని అన్నారు. రాముడు వెంటనే తన కాలు ఎత్తి సరిగ్గా ఉంచారు. గురువుగారు మళ్ళీ అదే పని చేశారు. ఇలా ఈ సంఘటన 4-5 సార్లు జరిగింది. తర్వాత దామకి అసలు సహనం లేకపోయింది. ఇంకా తన కోపంతో అన్నారు, రామ నీవు జాగ్రత్తగా ఉండాలి, నీ కాలు నా కాలుపైకి రాకూడదు. రాముడు సమాధానం ఇచ్చారు, సరే నేను జాగ్రత్తగా ఉంటాను అని. ఇంకా తర్వాత గురువుగారు తమ కుడికాలుని ఎత్తి ఎడమ కాలుపై పెట్టారు. రాముడు వెంటనే ఎత్తి సరిచేశాడు. కొంత సమయం తర్వాత గురువుగారు మళ్ళీ చేశారు. దామ కోపంతో అన్నారు, గురుజీ నేను ఇక మౌనం వహించలేను, రాముడు ఎందుకు ఇంత జాగ్రత్త లేకుండా నా కాలుపై పెడుతున్నాడు అని అన్నారు. గురువుగారు ఇంకా సాంత్వనంగా శాంతిగా అన్నారు, దామ నీవు ఆ కాలు ఎత్తి కూర్చో, రాముడు ఆ కాలు ఎందుకు సరిచేస్తున్నాడో చూడు. దామ అలా చేశాడు. రాముడు వెంటనే కూల్గా అతని కాలును ఎత్తి సరిచేశాడు. గురువుగారు చిరునవ్వుతో అన్నారు, చూడు రాముడు ఇది నాపై ప్రేమతో ఆనందంతో భక్తితో చేస్తున్నాడు. ఈ ఇద్దరు ఒకే సేవ చేస్తున్నారు, కానీ రాముడు ప్రేమతో, దామ బాధతో చేస్తున్నాడు. ఇలా బాయిసాబ్ ఈ కథ చెబుతూ మాకు దీని యొక్క సారాంశాన్ని తెలియచేశారు. అంటే దానిలో ఏమి, ఆ కథలో ఏమి మోరల్ ఉంది, ఏమి విలువతో కూడినది ఉంది అనేది తెలియచేశారు. ఈ కథలోని భావం ఏమిటంటే, రెండు కాళ్ళు రెండు గురూజీకి చెందినవే, అలాగే అన్ని సేవలు బాబాకి చెందినవి. కానీ కొందరు అర్థం చేసుకుంటారు, ఇది నా సేవ, ఇది నీది, దానితో వారు అనుకుంటారు ఆ వ్యక్తి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, అతని సేవ నాకు ఆటంకం కలిగిస్తుంది అని. వాస్తవానికి సేవలో కష్టం ఎవరికీ లేదు. ఒక శిష్యుడు ఒక కాలు కట్ చేస్తే కూడా బాధ గురూజీకే అవుతుంది, కానీ శిష్యునికి కాదు. అందువల్ల సేవ చేసేవారు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సేవ బాబాకి చేయటమే, తాము కేవలం సాధనం మాత్రమే. ఎవరైనా మన వల్ల బాధపడితే నష్టపోయేది మనం కాదు, బాబా. ఎందుకంటే చేసేది ఎవరిది, బాబా సేవ చేస్తున్నాం మనం అని. సో మనం బాబా కోసం సేవ చేస్తున్నాం, మనది ఏదేమైనా ఇక్కడ లేదు. మనం కేవలం బాబాకి సెంటర్లో ఉండే సేవాదారులం. ఇలా అన్నయ్య కథను చెప్పినప్పుడు అందరం ఎంతో ప్రభావితులమయ్యాము. అన్నయ్య సున్నితమైన మాటల ద్వారా లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని మాకు అర్థమయ్యేలా చేశారు. అలా కథల రూపంలో కూడా వినిపించేవారు. మధుబన్ నివాసులపై చాలా ప్రేమ ఉండేది. బాయి సాహెబ్కి ఆరోగ్యం బాగా లేకపోయినప్పుడు చికిత్స కోసం అన్నయ్యని ఇంకా ముంబైకి తీసుకెళ్లారు. అంతకుముందు అనేక రోజుల పాటు అన్నయ్య మధుబన్లో ఉన్నారు. అప్పుడు ప్రతిరోజు మధుబన్ వాళ్ళు అన్నయ్య గదికి వెళ్ళి కలుసుకునేవారు, కొంతసేపు కూర్చొని మాట్లాడేవారు. అన్నయ్య ముంబైకి వెళ్ళిన తర్వాత మధుబన్ వారు అన్నయ్యని చాలా మిస్ అయ్యారు. ఆ తర్వాత మధుబన్ వారు ఒక పెద్ద కార్డు తయారు చేసి అందరికీ అన్నయ్య త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు రాశారు. ఇంకా ఆ కార్డులో చాలామంది సిస్టర్సు బ్రదర్సు తమ హృదయపూర్వక భావాలని వ్యక్తపరిచారు. ఆ కార్డుని ఒక బ్రదర్ ముంబైకి తీసుకువెళ్ళి ఇంకా బాయి సాబ్కి అందచేశారు. అన్నయ్య దానిపైన సంతకం పెట్టి తిరిగి రిటర్న్ పంపించారు. ఇంకా జగదీష్ బాయికి ఆ కార్డు చదివినప్పుడు అన్నయ్య కళ్ళలో నుంచి నీళ్లు తెచ్చుకున్నారు. మర్రి చెట్టు కింద కూర్చొని అన్నారు, అయ్యో మధుబన్ సిస్టర్స్ బ్రదర్స్ ప్రేమ ఎంత గొప్పది, ఇక నేను ఇక్కడ ఉండలేను, డాక్టర్స్ హాస్పిటల్లో ఉండమన్నా కూడా నేను నా ఇంటికి మధుబన్కి తిరిగి వెళ్ళాలి అని చెప్పారు. 2-4 రోజుల తర్వాత అన్నయ్య మధుబన్కి తిరిగి వచ్చారు. తర్వాత ఆయన ప్రతిరోజు ఉదయం ఆవరణలో కూర్చొని కాసేపు మాట్లాడేవారు. తర్వాత మధువన్కి వచ్చిన బ్రదర్ సిస్టర్స్తో వారితో ఇంకా వినోదం కలిగించేవారు. విజిటర్స్ వస్తుంటారు కదా, ఇలా ప్రతిరోజు నడిచేది. ఆయన ప్రతిరోజు కొత్త కొత్త విషయాలను చెప్పేవారు, జ్ఞానానికి సంబంధించిన కొత్త కొత్త పాయింట్స్ని వినిపించేవారు. అందరూ ఎంతో ఆనందించేవారు. మధువన్ వాసులు కూడా అన్నయ్యతో చాలా సంతోషంగా ఉండేవారు. దీనివల్ల మాకు అర్థమవుతుంది బాయిసాబ్కి మధువన్ వాసులపై ఉన్న ప్రేమ ఎంత అపారమైనది అని. ఇలా లీనాబెన్ జగదీష్ భాయ్తో ఉన్న అనుభవాన్ని మనకి వివరించారు. ఓం శాంతి.